We're going to start a study today titled All That Jesus Taught.
యేసు బోధించినదంతయు అనే అంశం మీద ఈ రోజు మనం అధ్యయనమును ప్రారంభించబోతున్నాం.
And the burden I have on my heart is to bring a balance in this matter of fulfilling the great commission.
దేవుడు మనకు అప్పగించిన గొప్ప పనిని నెరవేర్చే విషయంలో సమతుల్యతను తీసుకుని రావటమే నా హృదయంలో నేను కలిగి ఉన్న భారము.
All Christians know how important it is to fulfill what is known as the Great Commission which Jesus gave to his disciples just before he left this earth.
యేసు క్రీస్తు ప్రభు ఈ భూమిని విడిచిపెట్టక మునుపు తన శిష్యులకు అప్పగించిన ఈ గొప్ప పనిని నెరవేర్చటం ఎంత ప్రాముఖ్యమైందో క్రైస్తవులందరికీ తెలుసు.
The first part of that Great Commission is found in Mark's Gospel chapter 16 and verse 15. Go into all the world and preach the gospel to all creatures. He who believes and is baptized will be saved, but he who does not believe will be condemned.
దేవుడు అప్పగించిన ఆ గొప్ప పనిలోని మొదటి భాగం ఏమిటంటే మార్కు సువార్త 16:15 and 16 వచనాల్లో ఉంటుంది. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.
But there's another part of this great commission. I call it the other half of it, which is described in Matthew chapter 28 and verses 18-20.
దేవుడు అప్పగించిన గొప్ప పనిలో మరొక భాగం ఉంది. దాన్నే నేను రెండవ అర్ధ భాగం అని పిలుస్తాను. ఇది మత్తయి సువార్త 28:18-20 రాయబడి ఉంది.
And there it says, All authority, Jesus said, all authority has been given to me in heaven and on earth. Go therefore and make disciples of all nations, baptizing them in the name of the Father and the Son and the Holy Spirit, teaching them to observe all that I commanded you, and lo, I am with you always, even to the end of the age.
అయితే యేసు వారి యద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను.
Now, as I have observed Christendom and born-again Christians and Christian missions and Christian churches in the last 52 years since I was born again.
నేను తిరిగి జన్మించినప్పటి నుండి అంటే 52 సంవత్సరాల నుండి నేను క్రైస్తవత్వంలో పరిశీలించినట్లయితే తిరిగి జన్మించిన క్రైస్తవులు కానీ క్రైస్తవ సంస్థలు కానీ క్రైస్తవ సంఘాలు కానీ
I find that most Christians major on the Mark 16:15 aspect of the Great Commission.
నేను కనుగొన్నది ఏమిటంటే అనేక మంది క్రైస్తవులు దేవుడు అప్పగించిన గొప్ప పనిలో మార్కు సువార్త 16:15 దాన్నే నొక్కి చెప్తూ ఉన్నారు.
And very few major on Matthew 28:19. My guess would be 99% major on Mark 16:15 and about 1% major on Matthew 28:19 and 20.
చాలా కొద్ది మంది మాత్రమే మత్తయి సువార్త 28:19 నొక్కి చెప్తూ ఉన్నారు. నేను అనుకునేది ఏమిటంటే 99% మంది మార్కు సువార్త 16:15 నొక్కి చెప్తూ ఉన్నారు. కేవలం 1% మంది మాత్రమే మత్తయి సువార్త 28:19 నొక్కి చెప్తూ ఉన్నారు.
సో దిస్ ఇస్ టు యూజ్ ఎన్ ఇలస్ట్రేషన్ ఇట్ వుడ్ బి లైక్ 100 పీపుల్ క్యారింగ్ ఎ లాగ్ అండ్ 99 పీపుల్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ద లాగ్ and one person at the other end of the log struggling to hold that end up. That's the way I see it.
Idela untundante 100 mandi oka pedda dolanni mosukoni pothu unnaru, andulo 99 mandi oka pakka mostu unnaru, kevalam okkaru maatrame inkoka pakka ento prayasa padutu mostu unnaru. Deenni manam ee vidhanga chudochu.
So I found that the commission the Lord gave me when I began to teach the word as he gifted me was to emphasize that other aspect of the Great Commission, the one which is being fulfilled only by about 1%, whereas it should be 50-50.
దేవుడు నాకు బోధించే వరం ఇచ్చిన తర్వాత నేను వాక్యాన్ని బోధించటం మొదలు పెట్టినప్పుడు నేను విధంగా కనుగొన్నాను. దేవుడు నాకు ఈ పని అప్పగించాడు. దేవుడు అప్పగించిన గొప్ప పనిలో మరొక భాగాన్ని నొక్కి చెప్పాలని దేవుడు నాకు చూపించాడు. నిజానికి అది 50% నెరవేర్చబడాలి కానీ 1% నెరవేర్చబడుతుంది.
The first part of the Great Commission is what we know as evangelism and what's generally called missionary work.
దేవుడు అప్పగించిన గొప్ప పనిలో మొదటి భాగం ఏమిటంటే సాధారణంగా మనము స్వార్థీకరణ అని పిలుస్తుంటాం దాన్ని, దానినే మిషనరీ పని అని కూడా పిలుస్తూ ఉంటాం.
గోయింగ్ అవుట్ ఇంటూ అన్రీచ్డ్ ఏరియాస్ వెరీ ఎసెన్షియల్.
స్వార్థ ప్రకటించబడని ప్రదేశాలకు వెళ్లటం ఎంతో ప్రాముఖ్యమైనది.
టు బ్రింగ్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్ దట్ మ్యాన్ ఇస్ ఇన్ సిన్, ఆల్ హావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
మానవుడు పాపం చేసి ఉన్నాడు, అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు అనే సువార్త సందేశమును తీసుకువెళ్లి,
అండ్ క్రైస్ట్ డైడ్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్, హీ ఈస్ ది ఓన్లీ వే టు ద ఫాదర్, క్రైస్ట్ రోజ్ ఫ్రమ్ ద డెడ్, అండ్ హీ హూ బిలీవ్స్ ఇన్ హిమ్ అండ్ ఇస్ బాప్టైజ్డ్ విల్ బి సేవ్డ్, అండ్ హీ హూ డస్ నాట్ బిలీవ్ విల్ బి కండెమ్డ్.
క్రీస్తు లోక పాపముల కోసం మరణించాడు మరియు తండ్రి వద్దకు వెళ్లటానికి ఆయన ఒక్కడే మార్గము. క్రీస్తు మరణము నుండి తిరిగి లేచాడు. ఆయన్ను నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును.
But did the Lord want it to stop there, that once a person has believed, accepted the fact that he's a sinner and received Christ as his savior, is that all?
ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించి ప్రభువుని విశ్వసించి తన సొంత రక్షకునిగా అంగీకరించి అక్కడే ఆగిపోవాలని ప్రభు కోరుకున్నాడా?
What about Matthew 28 verse 19? Where he said we are to go into all nations and make disciples.
మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలోని సంగతి ఏంటి? అక్కడ మనం సమస్త దేశములకు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయాలని చెప్పబడింది.
Now what does it mean to be a disciple?
మరి శిష్యునిగా ఉండటం అంటే ఏంటి?
Those early apostles who heard that the first time, they had no doubt in their mind as to what was meant by disciples.
ఆది అపోస్తలు మొట్టమొదటిసారి శిష్యులుగా ఉండండి అని చెప్పినప్పుడు వారి మనసుల్లో ఎటువంటి సందేహం లేదు.
బికాజ్ జీసస్ హాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ వెరీ క్లియర్లీ టు దెం ఇన్ లూక్స్ గాస్పెల్ ఇన్ చాప్టర్ 14.
ఎందుకంటే లూకా సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతో స్పష్టంగా వివరించారు శిష్యులుగా ఉండటం అంటే ఏంటో.
ఇన్ లూక్ 14, వెన్ జీసస్ సా గ్రేట్ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ కమింగ్ అలాంగ్ విత్ హిమ్, we read in Luke 14 and verse 25.
Luka 14th adhyayam 25th vachanamlo manam chusinatlayite Yesu Christu vembadi bahu jana samuhamulo vachinappudu
great multitudes were going along with Jesus, and he turned and said to them some of the hardest words that he ever spoke to anyone.
Bahu jana samuhamulo ayantho kuda velluchunappudu ayana vari tattu tirigi ayana entho katinamaina matlu maatladaru.
Now most preachers and pastors, if they see a great crowd coming to listen to them, would never dream of speaking words like this.
Bahu jana samuhamulu vari bodhana vintaniki vachinappudu aneka mandi pastorlu kani bodhakulu kani kanisam ilanti matlu maatladochu ani kalla kuda anukoru.
And there we see that Jesus was different. He was not interested in the numbers. Now there are very few Christian preachers today who are not interested in numbers.
అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వేరుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన ఎంత మంది వచ్చారు అనేది పట్టించుకోలేదు. చాలా కొద్ది మంది బోధకులు మాత్రమే ఆ విషయాన్ని పట్టించుకోరు.
And what you see in the subsequent verses till the end of Luke 14 is Jesus emphasizing quality. He wanted disciples.
14వ అధ్యాయంలో ఆ తర్వాత వచనాల నుండి అధ్యాయం చివరి వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ నాణ్యతను నొక్కి చెప్తూ ఉన్నారు. ఆయన శిష్యులను మాత్రమే కోరుకున్నాడు.
And so he turns around and tells them, if any of you come to me and you don't hate your father, mother, wife, children, brothers and sisters and even your own life, you cannot be my disciple.
కాబట్టి ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పారు.
ఇట్స్ నాట్ దట్ యూ కెన్ బి అ సెకండ్ లెవెల్ ఆఫ్ డిసైపుల్, యూ జస్ట్ కెనాట్ బి అ డిసైపుల్.
నీవు ద్వితీయ శ్రేణి శిష్యుడుగా ఉంటావు అని చెప్పబడలేదు, కానీ నీవు శిష్యుడవు కానేరవు అని చెప్పబడింది.
సో హియర్ వి సీ ద ఫస్ట్ కండిషన్ ఆఫ్ డిసైపుల్షిప్.
శిష్యత్వమునకు కావలసిన మొట్టమొదటి షరతును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
The Bible says that we got to honor our father and mother. So what did Jesus mean when he said we got to hate?
మన తల్లిదండ్రులను మనం ఘనపరచాలని బైబిల్ చెప్తుంది. మరి తల్లిదండ్రులు ద్వేషించమని యేసు ప్రభు చెప్తున్నాడు, ఏంటి దాని అర్థం?
ఇట్స్ ఎ రిలేటివ్ స్టేట్మెంట్. జీసస్ యూజ్ సమ్ స్ట్రాంగ్ లాంగ్వేజ్ సమ్ టైమ్స్ లైక్ ఇఫ్ యువర్ రైట్ ఐ ఆఫెన్స్ యూ ప్లగ్ ఇట్ అవుట్, ఇఫ్ యువర్ రైట్ హ్యాండ్ ఆఫెన్స్ యూ కట్ ఇట్ ఆఫ్.
ఈ మాటలను ఒకదానితో ఒకటి పోల్చి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కొన్నిసార్లు ఎన్నో కఠినమైన మాటలు చెప్పారు. నీ కుడికను నిన్ను అభ్యంతరపరచిన ఎడ్ల దాన్ని పెరికివేయము, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరచిన ఎడ్ల దాన్ని నరికివేయము.
ఇట్స్ ఈజియర్ ఫర్ ఎ కామెల్ టు గో త్రూ ది ఐ ఆఫ్ ఎ నీల్ దెన్ ఫర్ ఎ రిచ్ మ్యాన్ టు ఎంటర్ గాడ్స్ కింగ్డమ్. ఇఫ్ యు డోంట్ ఈట్ మై ఫ్లెష్ అండ్ బ్లడ్, యు డోంట్ హావ్ ఎటర్నల్ లైఫ్. మెనీ స్ట్రాంగ్ వర్డ్స్. ది వర్డ్స్ దట్ హి స్పోక్ వర్ స్పిరిట్ అండ్ లైఫ్.
ఉంటే సూది బెజ్జంలోనైనా దూరును గాని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం అసాధ్యం. మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగితే కాని నిత్య జీవము కలిగిండరు అని ఇలాంటి మాటలు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఆయన మాట్లాడిన మాటలే ఆత్మను జీవమునయ్యన్నవి.
సో వాట్ హి మెంట్ హియర్ వాజ్ దట్ ఇన్ కంపారిజన్ విత్ అవర్ లవ్ ఫర్ హిమ్, అవర్ లవ్ ఫర్ అవర్ ఎర్త్లీ రిలేటివ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ should be darkness compared to light.
ikkada ayin cheppina maatlaku ardham entante manamu devuni edla kaligi unna premato polchi chusinatlayite mana bhusambandhamaina bandhulu kaani sahodarula meda kaani manam choopinche prema cheekatiga untundi.
To use an illustration, if your love for your parents, wife, children, brothers, sisters is like the light of the stars, your love for Christ must be like the light of the sun.
ఒక సాదృశ్యాన్ని చూడాలనుకుంటే నీవు నీ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు మరియు సహోదరుల మీద కలిగిండే ప్రేమ నక్షత్రముల వెలుగుతో పోల్చి చూసినట్లయితే దేవుని అడ్ల కలిగిండే ప్రేమ సూర్యుని యొక్క వెలుగుతో సమానము.
అండ్ వెన్ ది సన్ కమ్స్ అప్ ది స్టార్స్ యాజ్ ఇట్ వర్ బికమ్ డార్క్, దే ఆర్ దేర్ బట్ ఇట్స్ డార్క్.
కానీ సూర్యుడు వచ్చినప్పుడు నక్షత్రాలన్నీ చీకట్లో ఉన్నట్లు మనకు అనిపిస్తుంది, అవి లేనట్లే అనిపిస్తుంది, కానీ అవి ఉంటాయి.
So that's what it means here. Your hate means your love for your father and mother are almost invisible. It's you love them, but in the light of your love for Christ, which is like the bright shining sun, that is almost like darkness. It's like hatred as it were.
ఇక్కడ కూడా ఇదే విధంగా ఉంటుంది. నీ తల్లిదండ్రులు నీవు ప్రేమిస్తావు కాని దాదాపుగా అది కనపడదు. ఎందుకంటే నీవు దేవుణ్ణి ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తావు అంటే అది ప్రకాశవంతమైన సూర్యుని యొక్క వెలుగు వలె ఉంటుంది. అప్పుడు నీ తల్లిదండ్రుల మీద నీకుండే ప్రేమ దాదాపుగా చీకటిగా ఉంటుంది, ద్వేషించినట్లుగా ఉంటుంది.
అండ్ ఇట్ ఆల్సో మీన్స్ దట్ వీ షుడ్ నాట్ అలౌ అవర్ రిలేటివ్స్ ఆర్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ టు హిండర్ అస్ ఫ్రమ్ ఫాలోయింగ్ వాట్ ఎవర్ ది లార్డ్ మే కాల్ అస్ టు డూ.
ప్రభు మనల్ని ఏమి చేయమని పిలిచాడో దాన్ని అభ్యంతరపరచడానికి మన బంధువులను కాని అన్నదమ్ములను కాని అక్క చెల్లెలను కాని మనం అనుమతించకూడదు అనేది కూడా దీని అర్థము.
సో ది ఫస్ట్ కండిషన్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇస్ ఎ సుప్రీమ్ లవ్ ఫర్ క్రైస్ట్, వేర్ వి లవ్ క్రైస్ట్ మోర్ దెన్ అవర్ పేరెంట్స్, మోర్ దెన్ అవర్ వైవ్స్, మోర్ దెన్ అవర్ చిల్డ్రన్, మోర్ దెన్ ఎవ్రీ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ అవర్ బ్లడ్ రిలేషన్షిప్ ఆర్ విత్ ఇన్ ది చర్చ్ అండ్ అవర్ ఓన్ లైఫ్.
కాబట్టి శిష్యత్వమునకు కావలసిన మొట్టమొదటి షరతు ఏమిటంటే మనము యేసుక్రీస్తు ప్రభు యెడల సర్వోన్నతమైన ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఏ విధంగా ఉండాలంటే మన తల్లిదండ్రుల కంటే కూడా, మన అన్నదమ్ములు అక్క చెల్లెల కంటే కూడా, మరియు సంఘంలోని ఏ సహోదరి సహోదరుని కంటే కూడా యేసుక్రీస్తు ప్రభునే మనం ఎక్కువగా ప్రేమించాలి, మరియు మన సొంత ప్రాణము కంటే కూడా ప్రభువునే ఎక్కువగా ప్రేమించాలి.
Now, would you say that missionary work and evangelism has brought Christians to this place? You, every person who claims to be a born again Christian,
nenu tirigi janminchanu ani cheppe prati christavunni kuda missionary pani kani leka swarthikarana kani ee sthanamunaku leka ee sthayiki teeskochindani neevu cheppagalava?
Would you say that he has come to this place? Have you yourself, if you claim to be a born again Christian, come to this place where you can say you love Christ supremely more than anyone on this earth?
ee bhoomeda marevarkante kuda ekkuga yesu christu prabhune sarvonnatamaina premato nenu premistunnanu ani cheppagalige sthayiki nee vachava leka veellu vacharu ani nee cheppagalava?
Well, in my observation of believers in many lands over this last half century, I don't find that to be true.
Gata 50 samvatsaral nundi నేను విశ్వాసుల్ని అనేక దేశాల్లో గమనిస్తూ ఉన్నాను. నా పరిశీలనలో ఇది నిజం కాదని తెలిసింది.
They've accepted Christ. They sing, "My sins are all forgiven and I'm on my way to heaven." But they haven't become disciples.
వారు క్రీస్తును అంగీకరించారు, మా పాపాలు క్షమించబడ్డాయి, మేము పరలోకానికి వెళ్లే మార్గంలో ఉన్నాము అని వాళ్ళు చెప్తారు, కాని వాళ్ళు శిష్యులు కాదు.
Second condition of discipleship is mentioned in verse 27. Whoever does not carry his own cross and come after me cannot be my disciple.
శిష్యత్వానికి కావలసిన రెండవ షరతు 27వ వచనంలో ఉంది. ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు.
Again, that's that absolute cannot.
మరలా ఇక్కడ కూడా కానేరడు అని ఉంది.
What does this mean to carry the cross every day? It says his own cross. I don't have to carry the cross of Jesus Christ. I don't have to carry anybody else's cross. I have to carry my own cross.
అనుదినము సిలువను ఎత్తుకుని వెంబడించడం అంటే ఏంటి? తన సిలువను ఎత్తుకుని వెంబడించమని ఇక్కడ ఉంది. నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను ఎత్తుకుని వెంబడించాల్సిన అవసరం లేదు, లేక వేరే వాళ్ల సిలువను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు.
And in another passage in Luke 9 in verse 23, Jesus explained it like this, that if anyone wishes to come after me, Luke 9:23, let him deny himself and take up his cross daily and follow me.
లూకా 9:23లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ వచనాన్ని ఈ విధంగా వివరించారు. లూకా 9:23, ఎవడైనను నన్ను వెంబడింపగోనేడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను.
There the word daily is added, which applies here as well.
అనుదినము అనే మాట ఇక్కడ కూడా ప్రస్తావించబడింది.
So if we are to take up a cross every day of our life, our cross, and follow Christ, it must mean that Christ himself carried a cross daily. Otherwise, how could he ask me to follow him, daily taking up my cross?
ఒకవేళ మన సిలువను ఎత్తుకొని మన జీవితంలో అనుదినము ప్రభువుని వెంబడించాలి అని ప్రభువు చెప్తున్నట్లయితే, దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా అనుదినము తన సిలువను ఎత్తుకున్నాడు. లేనట్లయితే నా సిలువను ఎత్తుకుని నేను అనుదినము ప్రభువును వెంబడించాలని ప్రభు ఏ విధంగా చెప్పగలడు?
సో దేర్ వాస్ ఎన్ ఇన్వర్డ్ క్రాస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ ఆల్ త్రూ దోస్ 33.5 ఇయర్స్ విచ్ కల్మినేటెడ్ ఇన్ ఎ ఫిజికల్ క్రాస్ దట్ హి క్యారీడ్ టు కాల్వరీ.
యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాలు కూడా అంతరంగ సిలువను కలిగి ఉన్నారు. అదే కల్వరి సిలువగా చివరకు పరిణమించింది.
సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ ఇన్వర్డ్ క్రాస్ వాజ్, బికాజ్ ఇఫ్ ఐ డోంట్ టేక్ అప్ దాట్ క్రాస్ ఇన్ మై లైఫ్, దాట్ సేమ్ స్పిరిట్ దట్ మోటివేటెడ్ అండ్ ఎర్డ్ జీసస్ ఇన్ హిస్ ఎర్త్లీ లైఫ్, ఐ కెనాట్ బి ఎ డిసైపుల్.
ఈ అంతరంగ సిలువ అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని ఏ ఆత్మ అయితే ప్రేరేపించిందో, నేర్చుకునే విధంగా ఏ సిలువ అయితే పనిచేసిందో, ఆ సిలువను అనుదినము నేను ఎత్తుకున్నట్లయితే నేను శిష్యుడిగా కానేరను.
Now today we don't use the word cross much because except it's become the symbol of Christianity. People have golden crosses and ivory crosses and things like that. But in the day when Jesus spoke about it, it was the most horrible means of executing people that the Romans had invented.
ee rojullo siluva ane maatanu manam ekkuga upayoginchamu. ippudu ela upayogistarante siluva ante edo kristavatvani gurtanu leka bangaranto chesina siluvalanu medla veskuntuntaru. kani yesu kristu prabhu siluva gurinchi మాట్లాడిన దినాల్లో సిలువ అంటే ఏంటంటే ఒక వ్యక్తిని చంపివేయటానికి రోమీయులు కనిపెట్టిన అతి క్రూరమైన మార్గం అది.
Today something more appropriate would be the hangman's rope or the electric chair or something like that, or the guillotine, to be executed.
ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా మనం చెప్పాలంటే దాన్ని ఒక ఉరితాడు అని చెప్పవచ్చు, లేక కరెంటు కుర్చీలో ఒక వ్యక్తికి మరణదండన విధించటం అని చెప్పవచ్చు.
So the cross was a symbol of execution, of a man being hanged, put to death because he's a criminal. Only criminals were crucified.
కాబట్టి సిలువ అనేది ఒక వ్యక్తికి మరణ శిక్ష విధించడానికి వాడతారు, ఒక నేరస్తుడిని మాత్రమే సిలువ వేస్తారు.
So here Jesus was speaking about something in us that had to be put to death every day if we are to follow him.
కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, మనము ఆయన్ను వెంబడించాలి అంటే అనుదినము మనలో ఉన్న దాన్ని చంపివేయాలి అని చెప్తూ ఉన్నారు.
వాట్ ఈస్ దాట్?
ఏంటది?
అండ్ యాజ్ వి సీ ఇన్ అదర్ ప్లేసెస్ జీసస్ స్పోక్ అబౌట్ అవర్ సెల్ఫ్ లైఫ్. ఇఫ్ ఎనీవన్ లవ్స్ హిస్ ఓన్ లైఫ్, హిస్ సెల్ఫ్ లైఫ్, హి విల్ లూజ్ ఇట్.
వేరే చోట్ల యేసుక్రీస్తు ప్రభు వారు స్వజీవమును గురించి చెప్పారు, లేక సొంత ప్రాణము గురించి చెప్పారు. ఎవడైనా తన ప్రాణమును ప్రేమించిన ఎడ దాన్ని పోగొట్టుకుందని చెప్పారు.
సో దిస్ ఇస్ ది క్రాస్ దట్ వి హావ్ టు టేక్ వేర్ అవర్ సెల్ఫ్ ఇస్ క్రూసిఫైడ్ ఎవ్రీ డే.
ఈ సిలువను అనుదినము మనం ఎత్తుకోవాలి. మన స్వజీవము అనుదినము సిలువ వేయబడాలి.
ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ఐ సే లైక్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ, నాట్ మై విల్ బట్ థైన్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై సెల్ఫ్ ఇస్ ఫౌండ్ ఇన్ మై విల్. ఐ వాంట్ టు డు మై విల్. ఐ వాంట్ టు డు వాట్ ప్లీజెస్ మీ.
లేదంటే యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో చెప్పిన మాటల్లో ఈ విధంగా చెప్పవచ్చు, నా చిత్తం కాదు నీ చిత్తమే, ఎందుకంటే నా బలం అనేది నా చిత్తంలోనే ఉంటుంది, నాకు ఏదైతే సంతోషంగా ఉంటుందో దాన్నే చేయాలనుకుంటాను.
దిస్ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ సిన్.
పాపమంతటికి ఇదే మూలము.
అండ్ ఇఫ్ దాట్ ఇస్ నాట్ పుట్ టు డెత్, ఐఎమ్ నాట్ టేకింగ్ అప్ ద క్రాస్.
దాన్ని చంపివేయకపోయినట్లయితే నేను సిలువని ఎత్తుకున్నట్లు కాదు.
And we saw that that's got something that is to be done every single day. It's only then that I can be a disciple.
మనం చూసాము ఇది అనుదినము చేయవలసిన ప్రక్రియ, అప్పుడు మాత్రమే నేను శిష్యుడిగా కాగలను.
In other words, every single day I don't have to necessarily say those words, but I must have that attitude where I am not going to do my will this day in any area, but I'm going to do the will of God.
ఇంకో మాటలో చెప్పాలంటే, నేను ఖచ్చితంగా ఇదే మాటలో చెప్పకపోవచ్చు కానీ నేను ఇటువంటి వైఖరిని కలిగి ఉండాలి, ఈ రోజు ఏ విషయంలో కూడా నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోను కానీ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను.
You know, it's one of the things that Jesus taught us to pray, "Thy will be done on earth as it is done in heaven."
యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించమని నేర్పించిన విషయాల్లో ఇది కూడా ఒకటి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లుగా భూమి మీద కూడా నెరవేర్చబడునుగాక.
You know, in heaven none of the angels do their own will. They always wait upon God to see what God wants them to do. And that's what they do every single day in heaven.
మనం పరలోకంలో చూసినట్లయితే ఏ ఒక్క దేవదూత కూడా వారి యొక్క సొంత చిత్తాన్ని చేయరు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దేవుడు వారికి ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ దేవుడు చెప్పింది అనుదినము చేస్తుంటారు.
And if our days are to be like the days of heaven on earth, if our life is to be a heavenly life, here is the secret: thy will be done on earth as it is done in heaven.
Mana dinamulu paralokamulo gadipe dinallaga undalante, mana jeevitham paraloka jeevithamlaga undalante, rahasyam ekkadundi? Devun chittam paralokamandu nerverchabadchunnattlu ee bhoomi meeda kuda nerverchabadali.
In other words, my attitude to the Lord is, Lord, I never want to do my own will in anything. I don't want to marry whom I like, I don't want to take the job I like, I don't want to live where I like. I want to know what your will is in every single area.
Inko maatlo cheppalante prabhu yella mana vaikari vidhanga undali. Prabhu ee okka vishayamlo kuda na sontha chittanni nenu nerverchuko dalchukoledu. Prabhu nenu ye udyogam cheyali, leka evarni vivaham cheskovali, leka ekkada nivasinchali, prabhu ee vishayamlo nenu sare mee chittam maatrame nenu cheyadalchukunnanu.
When somebody treats me badly, I want to react in the way you want me to react and not the way my flesh, my self life wants to react.
నా ఎడల ఎవరైనా చెడుగా ప్రవర్తించినప్పుడు మీరు ఏ విధంగా స్పందిస్తారో నేను కూడా అదే విధంగా స్పందించాలి. అంతేకాని నా శరీరము నా స్వజీవము ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో ఆ విధంగా చేయను.
దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టేకింగ్ అప్ ద క్రాస్ ఎవ్రీ సింగిల్ డే. అండ్ హి సేస్ ఇఫ్ యు డోంట్ డు దట్ దేర్ ఇస్ ఎన్ అబ్సల్యూట్ కెనాట్ బి మై డిసైపుల్.
అనుదినము సిలువను ఎత్తుకోవటం అంటే అదే. ఒకవేళ ఆ విధంగా చేయనట్లయితే మీరు నా శిష్యులు కానేరరు అని ప్రభు చెప్పారు.
So when Jesus said, as we were looking at the Great Commission, the other half of the Great Commission in Matthew 28,
యేసు క్రీస్తు ప్రభు అప్పగించిన గొప్ప పని గురించి మనం చూస్తున్నాం మత్తయి సువార్త 28వ అధ్యాయం. ప్రభు దీని గురించి చెప్పినప్పుడు,
Do you find that the believers you have met are walking in this way of taking up the cross every single day, dying to themselves every single day? Are you doing that yourself?
నీవు కలుసుకున్న విశ్వాసులు ఈ విధంగా జీవిస్తున్నారని నీవు చెప్పగలవా? అనుదినము సిలువను ఎత్తుకొని అనుదినము తమకు తాము చనిపోతూ ఉన్నారని. నీవు కూడా ఆ విధంగా జీవిస్తున్నావా?
And there you can see how little the commission given in Matthew 28 and verse 19 has been taken seriously by Christians.
యేసు క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 28:19 ఇచ్చిన గొప్ప పనిని ఎంత తక్కువ తీవ్రంగా క్రైస్తవులు తీసుకున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.
సో ద థర్డ్ కండిషన్ ఫర్ డిసైపుల్షిప్ ఇస్ ఇన్ లూక్ 14 అండ్ వర్స్ 33.
శిష్యత్వానికి మూడవ షరతు లూకాసు వార్త 14:33 ఉంది.
ద ఫస్ట్ యాజ్ వి సా వాస్ టు లవ్ జీసస్ మోర్ దెన్ ఆల్ అవర్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అండ్ ఎనీవన్ ఆన్ ఎర్త్.
మొట్టమొదట మనం చూసింది ఏంటంటే ఈ భూమి మీద మరెవరి కంటే కూడా ఎక్కువగా తల్లిదండ్రుల కంటే బంధువుల కంటే అందరికంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభునే ప్రేమించాలని.
ద సెకండ్ ఇస్ టు లవ్ జీసస్ అబవ్ అవర్ ఓన్ సెల్ఫ్ లైఫ్ అండ్ అవర్ ఓన్ విల్.
రెండవది ఏంటంటే మన సొంత ప్రాణము కంటే లేక స్వజీవము కంటే లేక మన స్వచిత్తము కంటే కూడా ఎక్కువగా యేసు ప్రభును ప్రేమించుట.
అండ్ ద థర్డ్ ఇస్ టు లవ్ జీసస్ అబవ్ ఆల్ మెటీరియల్ థింగ్స్. Luke 14 and verse 33, where Jesus says, none of you, it's an absolute statement, no one of you can be my disciple, Luke 14:33, who does not give up or forsake all his own possessions.
మూడవది, ఈ భూసంబంధమైన ఆస్తుల కంటే కూడా ఎక్కువగా ప్రభువుని ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 14:33 విధంగా చెప్పారు, మీలో తన కలిగిందంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు.
Now what does this mean in practical terms? We need to understand it. Does it mean we have to become hermits and sannyasis and go off into the jungles and live there, forsaking everything?
దీని ఏ విధంగా మనం అనువయించుకోవాలి? దీని అర్థం ఏంటి? అంటే మనం సన్యాసుల్లాగా అన్ని విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళి ఉండాలా?
Possessions refer to those things that possess us.
మనకున్న ఆస్తులు మనము కలిగి ఉన్నవి అంటే అర్థం ఏంటంటే ఏవైతే మనల్ని గట్టిగా పట్టుకుని ఉన్నవో.
మై పొజెషన్ ఇస్ వాట్ పొజెసెస్ మీ.
నేను కలిగిన్నది అంటే ఏంటంటే నన్ను ఏదైతే గట్టిగా పట్టుకుందో అదే నేను కలిగి ఉన్నది.
ఇఫ్ మై హౌస్ ఇస్ మై పొజెషన్ ఐ క్లింగ్ టు ఇట్ బికాజ్ ఇట్స్ మైన్ అండ్ ఐ పొజెస్ ఇట్ అండ్ ఇట్ పొజెసెస్ మీ. ఇట్ కుడ్ బి అ ఎక్స్పెన్సివ్ కార్ దట్ యు గాట్ ఆర్ very valuable stocks and shares.
Okavela adi na illu kavachchu, aa inti nenu gattiga pattukoni undochchu, aa illu kuda nannu gattiga pattukoni undochchu, leka oka kharidaina car ayyundochchu, leka share market lone share la ayyundochchu.
You possess them and they possess you because your mind is so much on those things. Your mind is not on the worthless things that you have in your home but these very precious possessions.
వాటిని నువ్వు గట్టిగా పట్టుకొని ఉండొచ్చు, అవి కూడా నిన్ను గట్టిగా పట్టుకొని ఉండొచ్చు. నీ మనసు ఎల్లప్పుడూ కూడా వాటి మీదే ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న విలువలేని చౌకబారు వస్తువుల మీద మీ మనసు ఉండదు, కానీ వీటి మీదే ఎల్లప్పుడూ మీ మనసు ఉంటుంది.
సో వాట్ ఇస్ ఇట్ మీన్ వెన్ ఇట్ సేస్ దట్ వి హావ్ టు గివ్ అప్ అవర్ పొజెషన్స్ ఇఫ్ వి ఆర్ టు బి హిస్ డిసైపుల్?
ఆయన శిష్యులుగా మనం ఉండాలంటే మనకు కలిగి ఉన్న వాటిని విడిచిపెట్టాలి అని చెప్పినప్పుడు ఏంటి దీని అర్థం?
డు ఐ హావ్ టు సెల్ ఎవ్రీథింగ్ దట్ ఐ హావ్? There was one particular young man who came to Jesus, we read in Mark 10, whom Jesus did tell him to sell all that he had.
Ante manaku kaligina vaatannitni ammiveyala. Yesu Kristu Prabhu daggariki oka yavanasthudu vachadu. Marku swartha 10th adhyayamlo dani manam chustam. Ataniki Yesu Kristu Prabhu chepparu nee kaligina vaatannitni ammiveyamani.
But Jesus never gave that command to everyone. Zacchaeus, for example, said to Jesus in Luke 19 that he would give away half his goods to the poor and repay those whom he had cheated. And Jesus said, that's fine.
యేసు క్రీస్తు ప్రభు ఈ ఆజ్ఞను అందరికీ ఇవ్వలేదు, జక్కయ్యకి ఇవ్వలేదు. జక్కయ్య యేసు ప్రభుత్వ విధంగా చెప్పాడు, నాకు కలిగిన ఆస్తిలో సగం బేదలకు ఇస్తానన్నాడు, నేను ఎవరినైతే మోసం చేశానో వారికి తిరిగి చెల్లిస్తా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సరే అన్నాడు.
He said, salvation has come to this house. He didn't demand of Zacchaeus that he should give up everything like the rich young ruler.
నేడు ఇంటికి రక్షణ వచ్చినది అని ప్రభు చెప్పారు. ఏదైతే ఆ యవనస్తుని అడిగాడో జక్కయ్యని ప్రభు ఆ విధంగా అడగలేదు.
In the house of Mary and Martha and Lazarus, Jesus didn't even demand that they should give up anything.
మరియా, మార్తా మరియు లాజర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళేమి విడిచిపెట్టాలని కూడా ప్రభు చెప్పలేదు.
So he didn't tell everyone that they should sell everything.
వాళ్ళు అన్నిటిని అమ్మివేయాలని అందరికీ ప్రభు చెప్పలేదు.
It's like cancer, you know, in some cases a cancer is so widespread that a doctor says the only way you can be cured is by removing the entire organ.
ఇది ఎలా ఉంటుందంటే ఒక క్యాన్సర్ లాగా ఉంటుంది. క్యాన్సర్ శరీరంలో బాగా వ్యాపించినప్పుడు ఒక్కోసారి వైద్యులు ఏం చెప్తారంటే ఆ అవయవాన్ని మొత్తాన్ని తీసివేయాలంటారు.
ఇట్ కుడ్ బి సమ్ ఇంటర్నల్ ఆర్గన్ దట్స్ క్యాన్సరస్ అండ్ ద డాక్టర్ సేస్ దేర్ ఇస్ నో అదర్ వే, యు గాట్ టు రిమూవ్ ద హోల్ ఆర్గన్ అదర్వైజ్ యుల్ డై.
ఒక్కోసారి లోపల ఉండే అవయవానికి క్యాన్సర్ వస్తుంది, అప్పుడు వైద్యుడు చెప్తాడు దీన్ని తీసివేయాలని, లేనట్లయితే నువ్వు చనిపోతావని చెప్తాడు.
But in some cases the cancer will not spread so much and they need to cut out just a little bit.
కొన్నిసార్లు క్యాన్సర్ అంతగా వ్యాపించదు ఆ భాగానికి, కాబట్టి కొంచెం భాగం తీసేస్తే సరిపోతుంది.
So the love of money is like a cancer. In the case of that rich young ruler, it had spread so much that the Lord had to tell him, you got to sell all that you have, give it to the poor.
ధనాశ అనేది క్యాన్సర్ లాంటిది. ఆ ధనవంతుడైన యవనస్తుని విషయంలో అది ఎంతగా వ్యాపించిందంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు దీన్ని తీసివేయాల్సిందే అని, నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇవ్వమని చెప్పారు.
బట్ ఇన్ ది కేస్ ఆఫ్ అదర్ జాకియస్ ఇట్ వాస్ లెస్, అండ్ ఇన్ కేస్ ఆఫ్ మేరీ అండ్ మార్తా ఇట్ వాస్ మచ్ లెస్.
కానీ జక్కయ్య విషయంలో అది తక్కువగా ఉంది, మరియు మరియా మార్తా లాజర్ విషయంలో ఇంకా తక్కువగా ఉంది.
సో హీ డిడ్ంట్ give that same command to everyone. It depends on how much the love of money has gripped you, how widespread that cancer is in your life.
కాబట్టి ఆయన అదే ఆజ్ఞను అందరికీ ఇవ్వలేదు, కానీ ధనాశ నీలో ఎంత ఉంది లేక క్యాన్సర్ నీలో ఎంత వ్యాపించింది అన్న దాన్ని బట్టి ఆయన చెప్పారు.
That determines how much the Lord will tell you to actually give up and sell your possessions.
నీ కలిగిన వాటిని ఎంతవరకు విడిచిపెట్టాలి, అమ్మివేయాలని దాన్ని బట్టి ప్రభు చెప్తారు.
But this attitude of forsaking what we have is understood perhaps best by thinking of the story of Abraham and Isaac.
Kani manaku kaligina vaatini vidichipettatam ane vaikarni manam ardham cheskovalante Abrahamu Isaacunu gurinchina kathanu manam aalochistu unte manaku baaga ardham avutundi.
Abraham possessed Isaac as his own. He loved him and he possessed him. And he was the darling of his heart. He cared more for him than even for his wife.
Abrahamu Isaacunu kaliginnadu, ento gattiga pattukoni unnadu, Isaacunu premistu unnadu, kaligi unnadu, tana bari kante kuda ekkuva Isaacunu premistu unnadu.
And God saw that Isaac was a little idol in Abraham's heart.
Abraham yokka hrudayamlo Isaacu oka chinna vigrahanga unnadani devudu chusadu.
Isaac was actually Abraham's god. He loved him so much and God wanted to detach him from that idolatry of possessing Isaac.
Isaake Abraham ki devudaipoyadu, Isaakuni Abraham premistu unnadu, kabatti devudu dani chusi aa vigraha aradhana nundi Abrahamunu vidipinchalanukunnadu.
So he said, take him to Mount Moriah and kill him, get rid of him.
Kabatti devudu Abraham tho cheppadu, neevu Moriah parvathamunku Isaakunu teeskoni velli naaku baliga ivvamani cheppadu.
And Abraham obeyed.
Mariyu Abrahamu vidhayat chupinchadu.
God gave him 3 days to think about it, and so he walked all the way. It took 3 days for him to reach Mount Moriah, and he said, yes Lord, I worship you.
Abraham aalochinchukotaniki devudu 3 rojulu samayam ichadu. Ee 3 rojullo Abrahamu Moriya parvatham daggariki cherukoni prabhu ane ninnu aaradhistunnanu ani cheppadu.
I offer Isaac up to you, but as he took the knife to slay Isaac, God said, stop, take him home.
ఇస్సాకును నేను నీకు అర్పిస్తున్నాను అని చెప్పి తన కత్తిని పైకెత్తినప్పుడు ఆపమని దేవుడు చెప్పాడు, ఇంటికి తీసుకెళ్లమన్నాడు.
సో ఫ్రమ్ దాట్ డే ఆన్వర్డ్స్ వి కెన్ సే అబ్రహాం డిడ్ నాట్ పొజెస్ ఐజాక్ బట్ హి హాడ్ హిమ్.
ఆ రోజు నుండి అబ్రహాము ఇస్సాకును ఏదో గట్టిగా పట్టుకోలేడు, కానీ ఇస్సాకును కలిగి ఉన్నాడు.
హి వాస్ స్టిల్ ఇన్ హిస్ హౌస్, హి వాస్ స్టిల్ హిస్ సన్, హి వాజంట్ డెడ్, బట్ హి నెవర్ పొజెస్డ్ హిమ్.
ఇస్సాక్ ఇంకా అబ్రహాం యొక్క ఇంట్లోనే ఉన్నాడు, అబ్రహాం యొక్క కుమారుడుగానే ఉన్నాడు, చనిపోలేదు. అయినా కానీ అబ్రహాం ఇస్సాకును గట్టిగా పట్టుకోలేడు.
And that's a very beautiful picture of what it means to forsake our possessions.
మనకు కలిగిన వాటిని విడిచిపెట్టడం అంటే ఏమిటో దాన్ని అర్థం చేసుకోవటానికి ఇదెంతో అందమైన సాదృశ్యము.
Think of the things that are most valuable, earthly things, material things that you have in your life.
నీ జీవితంలో నీవు కలిగి ఉన్న భూసంబంధమైన వస్తువులు, విలువైన భౌతిక వస్తువులను ఒకసారి ఆలోచించు.
What are the things that you value which are very 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 important for you?
నీవు విలువిచ్చే ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి?
Perhaps you should make a list of them.
బహుశా వాటి జాబితాను నువ్వు రూపొందించుకోవచ్చు.
Those are your possessions. And you've got to be very honest. If you want to really be a disciple, you've got to be honest about what your possessions really are.
అవే నీవు గట్టిగా పట్టుకుని ఉన్న నీ ఆస్తులు. నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా ఉండాలంటే వీటి విషయంలో నీవెంతో యథార్థంగా ఉండాలి.
అండ్ దెన్ యూ మస్ట్ డిసైడ్, ఆమ్ ఐ విల్లింగ్ టు స్టాప్ హావింగ్ ఎ పొసెసివ్ యాటిట్యూడ్ టు దీస్ థింగ్స్.
ఈ విషయాలను గట్టిగా పట్టుకోకుండా విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానా అని నువ్వు అప్పుడు ఆలోచించుకోవాలి, నిర్ణయించుకోవాలి.
ఇట్స్ లైక్ యు నో, పొసెషన్ వుడ్ బి వెన్ యూ హోల్డ్ ఆన్ టు సంథింగ్ టైట్.
మనము దేనైనా గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు అది మనదవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హోల్డ్ దిస్ పెన్ టైట్ ఇన్ మై హ్యాండ్,
ఉదాహరణకు ఈ పెన్నును నా చేతితో గట్టిగా పట్టుకుంటే,
ఐఎమ్ పొసెసింగ్ ఇట్. ఇట్ కుడ్ బి యువర్ హౌస్, ఇట్ కుడ్ బి యువర్ బ్యాంక్ అకౌంట్, ఇట్ కుడ్ బి యువర్ స్టాక్స్ అండ్ షేర్స్, ఇట్ కుడ్ బి యువర్ కార్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ వాల్యుబుల్ దట్ యువర్ ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్.
అప్పుడు నేను గట్టిగా పట్టుకుంటాను, అది నీ ఇల్లు కావచ్చు, లేక నీ బ్యాంక్ అకౌంట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ లోని షేర్లు కావచ్చు, నీ కారు కావచ్చు, విలువైన ఆస్తులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా సరే.
టు హ్యావ్ ఇట్ మీన్స్ యూ ఓపెన్ యువర్ పామ్ అండ్ ఇట్స్ స్టిల్ దేర్. ఇట్స్ స్టిల్ యువర్ పామ్, యు హావ్ గివెన్ ఇట్ అప్ టు సంబడీ ఎల్స్.
నేను కలిగి ఉండటం అంటే అది ఇంకా నా చేతిలోనే ఉంది. నా అరచేయి తెరచూసినట్లయితే అది ఇంకా నా చేతిలోనే ఉంది, నేను ఎవరికి ఇవ్వలేదు.
బట్ యు సే, లార్డ్, ఐ రికగ్నైజ్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్స్ మైన్, ఇట్స్ యువర్స్.
కానీ నువ్వు ప్రభుతో విధంగా చెప్తావు, ప్రభువా ఇది నాది కాదు, నీదే అని గుర్తిస్తావు.
యూ గివెన్ ఇట్ టు మీ అండ్ ఐఎమ్ స్టూవర్డ్ అండ్ ఐ వాంట్ టు యూజ్ ఇట్ ఫెయిత్ఫుల్లీ, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి పొసెసివ్ అబౌట్ ఇట్. దిస్ డజంట్ పొసెస్ మీ.
నువ్వు ఇది నాకు ఇచ్చావు, నేను నమ్మకస్తుడైన గృహ నిర్వాహకుని వలె దీన్ని చూసుకుంటాను, కానీ దీన్ని నేను గట్టిగా పట్టుకుని ఉండను, ఇది నన్ను పట్టుకునివ్వను.
ఐ హ్యావ్ ఇట్, థ్యాంక్ యూ ఫర్ అలావింగ్ మీ టు హ్యావ్ ఇట్.
దీన్ని నేను కలిగి ఉంటాను, దీన్ని నేను కలిగి ఉండేటట్లు మీరు అనుమతించినందుకు వందనాలు.
సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పొసెసింగ్ అండ్ హావింగ్. అండ్ ఇట్ సేస్ హియర్ దట్ ఐ మస్ట్ ఫర్సేక్ ఆల్ మై పొసెషన్స్.
గట్టిగా పట్టుకుని ఉండటం, కలిగి ఉండటానికి తేడా ఇది. కాబట్టి నేను ఏదైతే గట్టిగా పట్టుకుని ఉన్నానో దాన్ని విడిచిపెట్టాలి.
ఐ కెన్ స్టిల్ హ్యావ్ మెనీ థింగ్స్ ద లార్డ్ గివ్స్ బ్యాక్ టు మీ అండ్ ఐ కెన్ యూజ్ దెమ్, బట్ ఐ నో లాంగర్ పొసెస్ దెమ్.
నాకు దేవుడు మరలా తిరిగి ఇచ్చినప్పుడు నేను అనేక విషయాలను కలిగి ఉండొచ్చు, నేను వాటిని కలిగి ఉంటాను, కానీ వాటిని గట్టిగా పట్టుకుని ఉండను.
సో ద థర్డ్ కండిషన్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇస్ దట్ ఐ లవ్ జీసస్ మోర్ దెన్ ఆల్ ఎర్త్లీ థింగ్స్.
శిష్యత్వంలో కావలసిన మూడవ షరతు ఏంటంటే, భూ సంబంధమైన వస్తువులన్నిటికంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించాలి.
సో హియర్ వి హావ్ ద త్రీ కండిషన్స్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇన్ లూక్ 14.
ఇక్కడ లూకా 14లో శిష్యత్వమునకు కావలసిన మూడు షరతులు ఉన్నాయి.
ఫస్ట్, టు లవ్ క్రైస్ట్ మోర్ దెన్ ఎనీవన్ అండ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్.
మొట్టమొదటిది ఏంటంటే, ఈ భూమి మీద ఎవరికంటే, ఏ మనిషిని కంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించాలి.
హూమ్ హావ్ ఐ ఆన్ హెవెన్ బట్ థీ, అండ్ దేర్ ఇస్ నథింగ్ అండ్ నో వన్ ఐ డిజైర్ ఆన్ ఎర్త్ మోర్ దెన్ యూ.
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఎవరినైనా మరి దేన్నైనా నేను కోరుకోను, నాకు అక్కర్లేదు.
దట్ సామ్ 73 అండ్ వర్స్ 25. దిస్ ఈస్ ద కన్ఫెషన్ ఆఫ్ ఎ ట్రూ డిసైపుల్.
కీర్తనలు 73:25, ఇది ఒక నిజమైన శిష్యుని యొక్క ఒప్పుకోలు.
ఐ డూ నాట్ డిజైర్ ఎనీవన్ ఆన్ ఎర్త్ మోర్ దెన్ క్రైస్ట్. సామ్ 73:25.
నేను క్రీస్తు కంటే కూడా ఎక్కువగా ఈ లోకంలో ఎవరిని కోరుకోను. కీర్తనలు 73:25.
ద సెకండ్ కండిషన్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇస్ ఐ వాంట్ టు లవ్ క్రైస్ట్ మోర్ దెన్ మై ఓన్ విల్ అండ్ మై ఓన్ చాయిస్.
శిష్యత్వానికి కావాల్సిన రెండవ షరతు ఏంటంటే, నా సొంత చిత్తం కంటే, నా సొంత కోరికలు నిర్ణయాల కంటే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి.
లార్డ్, ఐ డోంట్ డిజైర్ మై చాయిస్.
ప్రభువా, నా ఎంపికలను నేను కోరుకోను.
ఇన్ ఎనీ మ్యాటర్ I want your will in every single area of my life.
Prabhu, na jeevithamlo prathi vishayamlo kuda nee chittanni maatrame nenu cheyalanukuntunnanu.
How I am to spend my time, my money, my energy, my life?
Na samayanni, na dhanaanni, na shaktini, na jeevithanni nenu ela gadapali?
My ambitions, my future is all laid at the feet of Jesus.
Na lakshyalu, na bhavishyattu anta kuda Yesu Kristu Prabhu yokka paadamula chinta pettabadi undi.
And the third condition is that I don't possess anything, that everything on earth I will hold loosely.
మూడో షరతు ఏంటంటే, నేను దేన్ని గట్టిగా పట్టుకొను, ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా నేను వదులుగా పట్టుకుంటాను.
Christ means more to me than all those things. If the Lord takes away some of those things or I lose some of those things, I say like Job said,
వీటన్నిటికంటే కూడా ఎక్కువగా క్రీస్తే నాకు ప్రాముఖ్యమైన వాడు. దేవుడు వాటిలో కొన్ని తీసేయవచ్చు లేక నేను కొన్ని కోల్పోవచ్చు, అప్పుడు నేను యోబు చెప్పినట్లు చెప్పగలుగుతాను.
In Job chapter 1, the Lord gave and the Lord had taken away. Blessed be the name of the Lord. That is the attitude of a true disciple.
యోబు 1వ అధ్యాయంలో యోబు ఈ విధంగా చెప్పాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఒక నిజమైన శిష్యుని యొక్క వైఖరి విధంగా ఉంటుంది.
Now, if a person does not fulfill these three conditions of discipleship, according to Luke 14, he is not a disciple.
ఒక వ్యక్తి లూకాసు వార్త 14వ అధ్యాయంలోని శిష్యత్వం యొక్క మూడు షరతులను నెరవేర్చినట్లయితే ఆ అధ్యాయం ప్రకారం అతడు శిష్యుడు కానే కాదు.
So when Jesus told his apostles to go into every nation, Matthew 28:19, go into every single nation and make disciples, he meant that you got to bring people not only to the place where they know Christ as the forgiver of their sins, but as their Lord.
యేసు క్రీస్తు ప్రభువు తన అపోస్తలులకు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సమస్త దేశమునకు వెళ్లి, అనగా ప్రతి దేశముకు వెళ్లి శిష్యులుగా చేయమని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే, ప్రజలు క్రీస్తును కేవలం వారి పాపాలను క్షమించేవాడుగా మాత్రమే తెలుసుకోకుండా వారి జీవితాల్లో క్రీస్తును ప్రభువుగా చేసుకోవాలి అని చెప్పారు.
దట్ మీన్స్ వి లవ్ హిమ్ మోర్ దెన్ ఎనీవన్ ఆన్ ఎర్త్, మోర్ దెన్ అవర్ ఓన్ లైఫ్, మోర్ దెన్ అవర్ ఓన్ విల్ అండ్ మోర్ దెన్ ఆల్ ది థింగ్స్ వి పొజెస్ ఆన్ ఎర్త్.
దాని అర్థం ఏంటంటే, మనము ఈ భూమి మీద మరెవరికంటే కూడా ఎక్కువగా ఆయన్నే ప్రేమించాలి, మరియు మన సొంత ప్రాణము కంటే, సొంత చిత్తం కంటే ఆయన్నే ఎక్కువగా ప్రేమించాలి, మరియు ఈ భూ సంబంధమైన వస్తువులు వేటి కంటే కూడా ఎక్కువగా ఆయన్నే ప్రేమించాలి.
He means more to us than all of that.
వాటన్నిటికంటే కూడా ఆయన మనకు ప్రాముఖ్యమైన వాడు.
Would you say that Christian missionaries and evangelists who preach the gospel have fulfilled that second half of the Great Commission?
యేసు క్రీస్తు ప్రభు అప్పగించిన ఆ గొప్ప పని విషయంలో రెండో భాగాన్ని క్రైస్తవ మిషనరీ పనివారు కాని సువార్తికులు కాని సువార్త చెప్పినప్పుడు నెరవేర్చారని మీరు అనుకుంటున్నారా?
ఐ వుడ్ సే నో. డు యు సీ వై ఐ యూజ్ దట్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ 99% ఫుల్ఫిల్లింగ్ జస్ట్ Mark 16:15 అండ్ 1% ఫుల్ఫిల్లింగ్ Matthew 28:19 and 20?
లేదని నేను చెప్తాను. నేను ఆ సాదృశ్యాన్ని ఉపయోగించినప్పుడు 99% మంది మార్కు సువార్త 16:15 వచనాన్ని నెరవేరుస్తూ ఉన్నారు, కేవలం 1% మంది మాత్రమే మత్తయి సువార్త 28:19-20 వచనాలను నెరవేరుస్తూ ఉన్నారు.
99 people holding one end of the log and one person holding up the other end of the log. That's why I found that the Lord called me to go and help the people of the one person who's holding up the one end of the log.
ఒక పెద్ద దోలాన్ని 100 మంది మనుషులు మోస్తున్నప్పుడు 99 మంది ఏమో ఒకవైపు ఉన్నారు, కేవలం ఒక్క మనిషే ఇంకొక వైపు మోస్తూ ఉన్నాడు. ప్రభు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను ఏ విధంగా కనుగొన్నాను? నేను వెళ్లి ఆ ఒక్క మనిషికి సహాయం చేయాలని.
ఐ బిలీవ్ దట్స్ ఎ గ్రేట్ నీడ్ టుడే.
ఈనాడు ఇది ఎంతో గొప్ప అవసరమని నేను నమ్ముతాను.
అండ్ దిస్ ఇస్ ఆల్సో ద రీజన్ వై క్రిస్టియానిటీ హస్ గాట్ సచ్ ఎ బ్యాడ్ టెస్టిమనీ ఇన్ సో మెనీ నేషన్స్. అండ్ ఆల్ ఆఫ్ us know how born again Christians have brought such disgrace to the name of the Lord.
క్రైస్తవత్వం అనేక దేశాల్లో చెడ్డ సాక్ష్యం కలిగి ఉండటానికి ఇది కూడా ఒక కారణం. మనందరికీ తెలుసు, తిరిగి జన్మించిన క్రైస్తవులు ప్రభు యొక్క నామానికి ఎంత అవమానాన్ని తీసుకొస్తూ ఉన్నారు.
Why is it? Because they've just been brought to conversion. They've not been brought to discipleship.
ఎందుకంటే కేవలం వాళ్ళు మార్పు నొందిన స్థితికి మాత్రమే తీసుకుని రాబడ్డారు, అంటే పాప క్షమాపణ దగ్గరకు మాత్రమే, శిష్యత్వం దగ్గరకు వారు నడిపించబడలేదు.
They have not been brought to giving up their own will or being detached from the things they possess.
Vari swanta chittamulnu vidichipettamani mariyu varu kaligi unna aastulnu gattiga pattukokunda undamani cheppe sthitiki vallu nadipinchabadaledu.
And therefore the end result is like Jesus said in Luke 14.
Kabatti chivari phalitam entante Yesu Christu prabhu varu Luka 14 lo cheppinatluga,
they are like people who have laid a foundation. Luke 14, in the middle of this whole section on discipleship,
శిష్యత్వము గురించి చెప్పబడిన ఈ వాక్య భాగంలో లూకా 14లో యేసుక్రీస్తు ప్రభువారు విధంగా చెప్పారు, వీళ్ళు ఎలా ఉన్నారంటే పునాది వేసి.
Jesus speaks about a man who wants to build a tower. That's the picture of the entire Christian life.
యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తి గురించి చెప్పాడు, ఈ వ్యక్తి ఒక గోపురాన్ని కట్టాలనుకున్నాడు. ఈ గోపురము మన క్రైస్తవ జీవితము అంతటినీ చూపిస్తుంది.
And by the time he finishes the foundation, it says he doesn't have enough to complete it.
ఒక వ్యక్తి పునాది వేశాడు కాని ఆ గోపురాన్ని పూర్తి చేయలేదు.
And the meaning is, if you see it in the context of these three conditions of discipleship,
శిష్యత్వమునకు కావలసిన మూడు షరతులను గురించి చెప్పిన ఈ సందర్భాన్ని బట్టి చూస్తే దీని అర్థం ఏంటంటే,
he's not willing to complete the tower by paying the price. Maybe he has the money, but he says, no, I don't want to complete it.
వెల చెల్లించి ఆ గోపురాన్ని పూర్తి చేయట్లేదు. అతని దగ్గర డబ్బులు లేవని కాదు, కాని ఆ డబ్బులు వెచ్చించడానికి ఇష్టపడట్లేదు.
సో ద ఫౌండేషన్ ఇస్ అవర్ సిన్స్ బీయింగ్ ఫర్ గివెన్.
ఇక్కడ పునాది అంటే మన పాపాలు క్షమించబడ్డాయి.
అండ్ ఐ హావ్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్, ఐ యామ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను ఇప్పుడు దేవుని బిడ్డను.
ఇస్ దట్ ఆల్ దేర్ ఇస్ టు ద క్రిస్టియన్ లైఫ్? It has to be a tower, according to what Jesus said.
క్రైస్తవ జీవితం అంటే ఇదేనా? లేదు, ఇది ఒక గోపురం అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు.
And such a person who does not complete the tower is the object of ridicule, it says in verse 29. And
ఆ గోపురాన్ని పూర్తి చేయలేని వ్యక్తి హాస్యాస్పదంగా ఉంటాడు, 29వ వచనంలో చెప్పబడింది.
The angels in heaven are amazed at Christians who just lay a foundation in their Christian life and imagine that that is Christianity.
వారి యొక్క క్రైస్తవ జీవితంలో కేవలం పునాది మాత్రమే వేసుకుని ఇదే క్రైస్తవ జీవితం అని జీవిస్తున్న క్రైస్తవులను చూసి పరలోకంలో ఉన్న దేవదూతలు ఆశ్చర్యపోతున్నారు.
సో దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us టు ఎంఫసైజ్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఇట్ సేస్ హియర్ ఇన్ మాథ్యూ 28 వర్స్ 19.
అందుకే ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని అర్థం చేసుకుని మరియు దాన్ని నొక్కి చెప్పడం ఎంతో ప్రాముఖ్యమైనది.
దట్ వీ మస్ట్ గో ఇన్ టు ఎవ్రీ నేషన్ అండ్ మేక్ డిసైపుల్స్.
అదేంటంటే మనము ప్రతి దేశమునకు వెళ్లి ప్రజలను శిష్యులుగా చేయాలి.
Whichever nation you are in today, if you are preaching, you should be making disciples.
నీవు ఏ దేశంలో ఉన్నా ఈరోజు ఒకవేళ నీవు బోధిస్తూ ఉన్నట్లయితే నీవు ప్రజలను శిష్యులుగా చేయాలి.
I want to say one more thing before I conclude, and that is,
ముగింపులో నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే,
it is in connection with this that Jesus said, lo, I am with you always. If you do this, go into all nations, make disciples, I'll be with you always.
దీనికి అనుగుణంగానే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ఇదిగో సదాకాలం నేను మీకు తోడయ్యున్నాను అని. మీరు సమస్త దేశములకు వెళ్లి ఈ విధంగా శిష్యులుగా చేసినట్లయితే నేను మీకు సదాకాలం తోడయ్యుంటాను అని ఆయన చెప్పారు.
How can people lay claim to that promise without fulfilling the condition?
ప్రజలు ఆ షరతులను నెరవేర్చకుండా ఆ వాగ్దానాన్ని ఏ విధంగా ఎత్తిపట్టుకుంటారు?
What a wonderful assurance it is.
ఎంత అద్భుతమైన నిశ్చయతో కదా ఇది.
I determined to go into all the world and preach the gospel and make disciples. The Lord will be with me always.
సమస్త దేశములకు వెళ్లి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయాలని నిర్ణయించుకున్నాను, అప్పుడు ప్రభు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు.
So let's have a brief prayer.
మనము క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం.
Our heavenly Father,
మా పరలోకపు తండ్రి,
help us to understand this in our life.
మా జీవితాల్లో దీన్ని అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి.
So that we examine our own lives and be disciples ourselves first.
మా జీవితాలను మేము పరిశీలించుకొని మొట్టమొదట మేమే శిష్యులముగా ఉండనట్లుగాను,
and where we have the responsibility to preach.
మరియు మేము ఎక్కడైతే బోధించడానికి బాధ్యత కలిగి ఉన్నామో,
to make disciples of others.
అక్కడ కూడా మేము ఇతరులను శిష్యులుగా చేయనట్లుగా సహాయం చేయమని
we pray in Jesus' name.
యేసు నామములో ప్రార్థిస్తున్నాం.
Amen.
Amen.